आप्यायन्तु ममांगानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति 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 ఈరోజు ఛాందోగ్యోపనిషత్ 7వ అధ్యాయానికి సారాంశం చెప్తాను. ఛాందోగ్యోపనిషత్ మొత్తం 8 అధ్యాయాలున్నాయి. మొదటి 5 అధ్యాయాలు కూడా సగుణ ఈశ్వర ఉపాసన గురించి, సగుణ ఈశ్వరుని గురించి చెప్పబడింది. 6, 7, 8 అధ్యాయాలు నిర్గుణం బ్రహ్మ గురించి చెప్పబడింది. నిర్గుణం బ్రహ్మ లేక నిర్గుణ బ్రహ్మ విద్య అనే విషయాన్ని గురించి చెప్పబడింది. మనం 6వ అధ్యాయం పూర్తి చేశాం. సద్విద్య, అక్కడ శుద్ధ బ్రహ్మాన్ని గురించి చెప్పబడింది. శుద్ధ బ్రహ్మాన్ని గురించి మనం తెలుసుకున్నాం, అంటే సత్తుని గురించి తెలుసుకున్నాం. 7వ అధ్యాయంలో ఆనందం బ్రహ్మ అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. భూమ అని పేరు, ఆ బ్రహ్మమునకు భూమ అని పేరు ఇవ్వబడింది. 6వ అధ్యాయం సద్విద్య అని పేరైతే 7వ అధ్యాయానికి భూమ విద్య అని పేరు. భూమ అంటే బ్రహ్మం, కనుక బ్రహ్మ విద్య అని పేరు. మరొక అర్థం ఏంటంటే భూమ అంటే సుఖం. యోవై భూమా తత్ సుఖం, ఏదైతే భూమ అని చెప్పబడుతున్నదో అది సుఖస్వరూపం. ఇక్కడ మన సుఖం అంటే ఏం అర్థం చేసుకోవాలంటే ఆనంద స్వరూపం. ఆనందం అని అంటే అనంత స్వరూపం అని అర్థం చేసుకోవాలి. సత్ అనంతం. తర్వాత 8వ అధ్యాయంలో అదే బ్రహ్మమును గురించి చెప్తూ శుద్ధ చైతన్యం బ్రహ్మ అని చదవబోతున్నాం మనం. శుద్ధ చైతన్యం బ్రహ్మ. కనుక సత్తు, చిత్తు, ఆనందం అనే 3 విషయాలు, బ్రహ్మస్వరూప లక్షణాలు ఈ 3 అధ్యాయాల్లో చెప్పబడినాయి. ఈ 3 అధ్యాయాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో మనం ఏమేమి తెలుసుకున్నాం, సారాంశం ఏమిటి అంటే ఇందులో మొత్తం 51 మంత్రాలు ఉన్నాయి. ఈ 51 మంత్రాలు సనత్కుమారులు గురువు, నారద మహర్షి శిష్యుడు, వారి మధ్య సంవాదం 51 మంత్రాల్లో మనకు లభిస్తుంది. 26 ఖండాలు, 51 మంత్రాలు. ఒక్కొక్క ఖండంలో ఏం చెప్పబడింది అని చూసుకుంటే మొదటి ఖండంలో మొదట ఉపోద్ఘాతం ఇవ్వబడింది. నారదుల వారు వచ్చి సనత్కుమారుణ్ణి ప్రశ్నించాడు, నాకు దుఃఖాన్ని పొగేటట్లుగా చేయండి, నేను అన్ని చదువుకున్నాను కానీ అది ఏదో తెలుసుకుంటే తరతి శోకం ఆత్మవిత్ అని విన్నాను నేను. ఆత్మవిత్, ఆత్మను తెలుసుకున్నటువంటి వ్యక్తి తరతి శోకం, శోకాన్ని నుంచి బయటపడతాడు అని విన్నాను, కనుక నాకు ఆ విద్య గురించి బోధించండి అని అడిగాడు. అడిగితే ఇప్పుడు సనత్కుమారుల వారు, నువ్వేమి చదువుకున్నావో, నీ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్పు ముందు, తర్వాత నీకు తెలియనిదేదో నేను ఉంటే అది చెప్తానన్నారు. ఎప్పుడైతే సనత్కుమారుల వారు ఈ విధంగా చెప్పారో నారదుడికి, నారదుడు తను చదువుకున్న విద్యలన్నీ చెప్తున్నాడు. నేను నక్షత్ర విద్య చదువుకున్నాను, గంధర్వ విద్య చదువుకున్నాను, శిల్ప విద్య చదువుకున్నాను, జ్యోతిషం చదువుకున్నాను అని ఇట్లా అనేక విద్యలు చెప్పుకుంటూ వస్తున్నాను. భూత విద్య చదువుకున్నాను, రకరకాల విద్యలన్నీ నేర్చుకున్నాను కానీ దుఃఖిస్తున్నాను అన్నాడు. ఇన్ని విద్యలు నేర్చుకున్న నేను, అటువంటి నేను దుఃఖిస్తున్నాను అన్నాడు. సోహం భగవః శోచామి, ఆ పదం చాలా ముఖ్యం. రెండు మాటలు నారదుడు వారు చెప్పినవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండు మాటలు ఏమిటంటే, ఈ విద్యలన్నీ చెప్పిన తర్వాత అటువంటి విద్యలన్నీ చదువుకున్న నేను సోహం సహా అహం, ఈ విద్యలన్నీ నేను చదువుకున్నానని చెప్పాను చూసారా, ఆ చదువుకున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నేనే, అటువంటి నేను దుఃఖిస్తున్నాను అన్నాడు. అది ముఖ్యం ఆ పదం. సోహం భగవః శోచామి, అటువంటి నేను సహా అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి నేను సహా అహం, అటువంటి వాణ్ణైన నేను శోచామి శోకిస్తున్నాను దుఃఖపడుతున్నాను. తర్వాత ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నారదుల వారికి తెలుసు, ఏదో తెలుసుకుంటే దుఃఖం నుంచి బయటపడతారని విన్నాడు. తరతి శోకం ఆత్మవిత, ఆత్మను తెలుసుకున్నవాడు శోకాన్ని నుంచి తరిస్తాడని చెప్పి నేను విన్నాను, అది చెప్పండి అన్నాడు. తరతి శోకం ఆత్మవిత అన్నారు. ఆ మంత్రాల్లోనే ఉంది ఫస్ట్ బిగినింగ్ లో. అప్పుడు సనత్ కుమారుల వారు అన్నారు, నువ్వు నేర్చుకున్నవన్నీ కూడా అపరావిద్యలు, నువ్వు నేర్చుకున్నవన్నీ అపరావిద్యలే కానీ పరావిద్య కాదు, మెటీరియలిస్టిక్ సైన్స్ అంటారు. ఇప్పుడు మన పిల్లలు చదువుకోవడంలే, మన పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఇంజనీరు ఎంబీఏలు సిఏలు ఎన్నెన్నో చదువుతున్నారు కదా, అవన్నీ అపరావిద్యలే, అవన్నీ అపరావిద్యలు, పొట్టకూటి విద్యలు, కోటి విద్యలు కూటి కొరకే అంటారు చూసారు, అవన్నీ కోటి విద్యలు కూటి కొరకే నాయన, అవి మోక్షాన్ని సుఖాన్ని శాంతిని ఇవ్వవు, దుఃఖాన్ని పోగొట్టవు అన్నాడు. మరి ఏ విద్య పోగొడుతుంది అంటే, పరావిద్యని తెలుసుకోవాలి నువ్వు. ఆ పరావిద్యని, దాన్నే అక్షర విద్య, ఆత్మవిద్యని, బ్రహ్మ విద్యని, భూమ విద్యని అనేక పేర్లతో పిలుస్తారు. ఆత్మవిద్యనే పరావిద్య అంటారు. అంటే ఇంగ్లీష్లో స్పిరిచువల్ సైన్స్ అంటారు. స్పిరిచువల్ సైన్స్ అంటే స్పిరిట్ అంటే ఆత్మ, ఆత్మశాస్త్రం, ఆత్మని గురించి చదివే శాస్త్రం ఆత్మశాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం ఆత్మని గురించి తెలుసుకునేటటువంటిది, అది పరావిద్య అంటారు. అంటే దాన్ని మించిన విద్య ఇంక లేదు, దానిపైన ఇంక నుంచి చదవలసింది అవసరం లేదు, ఏది చదివిన తర్వాత అయితే ఇంక చదవలసినదంటూ ఉండదో అది పరావిద్య. ఇప్పుడు మా లోకల్గా ఇక్కడ కాలేజీలో చదివేవన్నీ కూడా అపరావిద్యలు, అది చదివిన తర్వాత ఇంకా ఏదో తెలియదు ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి తాపత్రయం ఉంటుంది. కానీ పరావిద్య చదివితే ఇంకేం చదవక్కర్లేదు అని మనకే తెలిసిపోతుంది, అది పరావిద్య. కానీ ఆ పరావిద్య తెలుసుకోవాలంటే మనిషికి కొన్ని అర్హతలు కావాలి. ఇంతటితో ఉపోద్ఘాతం అయిపోయింది. ఈ ఉపోద్ఘాతం తర్వాత ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అన్నారు. ఈ ఉపోద్ఘాతం అయిన తర్వాత ఇప్పుడు, నాయన ఈ పరావిద్య తెలుసుకోవాలంటే ముందు నువ్వు కొన్ని ఉపాసనలు చెయ్యాలి అన్నాడు. కొన్ని ఉపాసనలు చెయ్యాలి. ఏం ఉపాసనలు చెయ్యాలి అవి చెప్తున్నారు సనత్ కుమారుల వారు. 15 ఉపాసనలు చెప్తున్నారు. ఈ ఆత్మవిద్య పరావిద్య భూమ విద్య అనేది అంత తేలికగా మనిషికి లభించదు నాయన. మనస్సు ఎంతో ఏకాగ్రతం కావాలి, దానికి మనస్సుని లయింప చేయాలి. అందులో నీకేమీ తెలియకూడదు, మనిషికి ఏమీ తెలియకూడదు అంటే బయట వ్యాపకాల మీద మనస్సు ఉండకూడదు, అది విషయం. అదేదో సినిమా పాటలో కనులు తెరిచినా నీవాయే, కనులు మూసినా నీవాయే అంటుంటారు చూసారా. అట్లాగే నాకు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఏదైనా కూడా నాకు ఈ యొక్క శాస్త్రమే అని ఉండాలి మనస్సులో. అలా ఉన్నవాళ్ళకి మాత్రమే ఈ యొక్క జ్ఞానం లభిస్తుంది. కనుక మనం అటువంటి అర్హతని పొందడానికోసమని సనత్ కుమారుల వారు ఉపాసనల గురించి చెప్తున్నారు. 15 ఉపాసనలు ఏమిటి అంటే, వీటిని ప్రతీక ఉపాసనలు అని అంటారు. ఇక్కడ సగుణ ఈశ్వర లేక సగుణం బ్రహ్మ ఉపాసనల గురించి చెప్తున్నారు. అప్పుడే నిర్గుణం బ్రహ్మను గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ సగుణ ఉపాసనను కూడా ప్రతీకాలుగా చెప్పారు, చిహ్నాలు, గుర్తు. ఆ సగుణ ఈశ్వరుడికి, ఆ సగుణ ఈశ్వరుడికి గుర్తుగా మనకు 15 గుర్తులు చెప్పారు. ఏమిటా గుర్తులు అంటే, 15వ ఖండంలో నామ బ్రహ్మ ఉపాసన అని చెప్పారు. నామ బ్రహ్మ ఉపాసన మొదటిది. శాస్త్రంలో అనేక పదాలు వాడబడినాయి వేదాలలో, వాటిట్లో ఏదో ఒక పదం తీసుకున్నా కూడా అది ఒక ప్రతీకమే అవుతుంది. ఏది తీసుకున్నా ప్రతీకమే అవుతుంది. అందుకని ఉపాసన అనేది భావన. పసుపు పొడి తీసుకుంటే వినాయకుడు ఎట్లవుతాడు? పసుపు పొడి వినాయకుడు ఎట్లవుతాడండి? మట్టి వినాయకుడు ఎట్లయినాడు? పోయిన శుక్రవారం మట్టిని వినాయకుడిగా మార్చేశాం మనమే. అదేవిధంగా పేర్లు కూడా, చిహ్నాలను కూడా భగవంతుడిగా భావించడం మన యొక్క అలవాటు. మన సంస్కృతిలో నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. హీనమైనటువంటి వస్తువులో ఉన్నతమైనటువంటి వస్తువుని, భగవంతుణ్ణి చూడడం మన యొక్క విశిష్టత. మనకు తెలుసు అది పసుపు అని తెలుసు, కానీ ఆ క్షణంలో ఆ పూజ చేసేటప్పుడు అది పసుపు కాదు, దీపం నూనె ఒత్తి ఉంది అంతే వెలుగుతున్నది, కానీ దేవి అని భావన. అవన్నీ ప్రతీకలు అన్నమాట, చిహ్నాలు, గుర్తులు అంటారు. సో నామం పేరనేది కూడా ప్రతీకమే తీసుకో. నామ ఒక్కొక్క ప్రతీకాన్ని చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఒకదానికంటే ఒకటి ఎక్కువగా వ్యాపించి ఉంటుంది, వ్యాపకం ఎక్కువగా. నామ మొదటిది. రెండు, రెండవ ఉపాసన వాక్. ఇట్లా ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్కటి చెప్తున్నారు. వాక్ మాట, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు మన వాళ్ళు. అందుకని నోరు మంచిది కావాలి ముందు. ఎవరిని బాధించకుండా చక్కగా మాట్లాడటం అదొక తపస్సు. తినే నోరు, మాట్లాడే నోరు, రెండు నోళ్ళు. ఈ వాక్ నిగ్రహం గనక ఉండి దాన్ని బ్రహ్మ ఉపాసన చెయ్యాలి. నామం బ్రహ్మ ఇది ఉపాసన. నామ బ్రహ్మేతి ఉపాసన. నామమే బ్రహ్మం, ఏ నామమైనా బ్రహ్మస్వరూపమే అని. వాక్కు కూడా బ్రహ్మమని స్వరూప ఉపాసన. వాక్ బ్రహ్మ ఇది ఉపాసన. ఇంకా వాక్ అనే దానికి ఇప్పుడు నామం అంటే ఓం అనేది చెప్పారు. ఓం అనే నామాన్ని, చిహ్నాన్ని తీసుకొని ధ్యానం చేయొచ్చు. భగవద్గీతలో 17వ అధ్యాయంలో ఓం తత్ సదితి నిర్దేశ, ఓం తత్ సత్ అని కూడా ధ్యానం చేయొచ్చు, ఉపాసన చేయొచ్చు. వాక్ అనేది కూడా ఓం అని చెప్పాలి మాటలో చెప్పేటప్పుడు. అది ఒక పేరు, నామ ఉపాసన. వాక్కుగా చెప్పేటప్పుడు శబ్దం. మూడవ ఉపాసన మన ఉపాసన, మనస్సుని గురించి ఉపాసన చేయడం. ఇక్కడ మనహ అంటే మన ఉద్దేశ్యం. ఉద్దేశ్యమే, నా ఉద్దేశ్యమే బ్రహ్మ అని ఉపాసన చెయ్యాలి. అందుకని మంచి ఉద్దేశాలు ఉండాలి. చూసారా, నా ఉద్దేశ్యమే బ్రహ్మ అని ఉపాసన చేసేటప్పుడు చెడు ఉద్దేశాలు పెట్టుకొని ఉపాసన చేస్తామా? చేయకూడదు. మంచి ఉద్దేశ్యాలు పెట్టుకోవాలి. నాలుగు, సంకల్ప. ఇక్కడ సంకల్పం అంటే నిర్ణయం, నిశ్చయం. నిర్ణయమే బ్రహ్మ అని ఉపాసన చెయ్యి. నిర్ణయం, నిశ్చయం, సంకల్ప. తీర్పు అంటారు, జడ్జిమెంట్. తీర్పు, జడ్జిమెంట్, అదే బ్రహ్మము అన్నారు. అందుకనే కోర్టులో తీర్పు ఇస్తే ఆ తీర్పుని భగవంతుడే ఇచ్చాడని చెప్పి అంటుంటారు. చూసారా, అది భగవంతుడి తీర్పు అని అంటారు. అదేవిధంగా ఈ సంకల్ప అనేటువంటిది నిర్ణయం, నిర్ణయం అనేటువంటిది తీర్పు, తీర్పు అనేటువంటిది బ్రహ్మ యొక్క స్వరూపం, సగుణం బ్రహ్మ అని ఉపాసన చెయ్యి. ఇది నాలుగు. ఐదు, చిత్తం. చిత్తం అంటే తెలివితేటలు. తెలివితేటలు ఉంటాయి మనిషికి, వాటిని కూడా, ఆ తెలివితేటలు ఎవరివి అంటే భగవంతుడే. చిత్తం బ్రహ్మ ఇది ఉపాసన. తెలివితేటలు అంటారు తెలుగులో. అన్ని ఇక్కడ వేరే వేరే అర్థాలు. చిత్తం అంటే మామూలుగా జ్ఞాపకం అంటుంటాం, కానీ ఇక్కడ చిత్తం అంటే ఓన్లీ ఈ అర్థంలో తీసుకోవాలి, తెలివితేటలు అని. తర్వాత ఆరవది ధ్యానం. ధ్యానం బ్రహ్మ ఉపాసన. ధ్యానం మీదనే ధ్యానం, ఉపాసన అంటే ధ్యానం. ధ్యానం మీదనే ధ్యానం చేయాలి. ఏడు విజ్ఞానం. ధ్యానం గురించి విజ్ఞానం, ధ్యానం గురించి జ్ఞానం, విజ్ఞానం. ధ్యానం అంటే ఏమిటో తెలియకుండా ధ్యానం ఏం చేస్తారు? జనం చేస్తున్నారు అట్లా, కానీ అట్లా చెయ్యకూడదు. ధ్యానం చేసేటప్పుడు దేని మీద చేస్తున్నాను, దాని స్వరూపం ఏమిటి, దాని లక్షణం ఏమిటి, అవన్నీ తెలుసుకొని చేయాలి. అందుకని జ్ఞానం అన్నాం, లేక విజ్ఞానం అని. తర్వాత ఎనిమిదవది బలం, దార్ఢ్యం. బలం లేకుండా ధ్యానం చేయలేం కదా, బలం ఉంటేనే కదా ధ్యానాన్ని గురించిన జ్ఞానం వస్తుంది. బలహీనుడికి ఏమొస్తుంది? బలహీనుడు ధ్యానము చేయలేడు, బలహీనుడు ధ్యానాన్ని గురించి తెలుసుకోను లేడు. కనుక బలం కావాలి మనిషికి. బలం లేనివాడు ఏమీ చేయలేడు. శారీరక బలం, మానసిక బలం, రెండు బలం కావాలి మనిషికి. కనుక ఎనిమిదవ ఉపాసన బలం అన్నారు. అంటే దార్ఢ్యం అని అర్థం. శరీర దృఢత, మానసిక దృఢత, దృఢత్వం ఉండాలి మనిషికి. అది చాలా మందికి తక్కువగా ఉంటుంది. అది ఉన్న వాళ్ళకి ఈ యొక్క నిర్గుణ బ్రహ్మానికి అర్హులవుతారు. దృఢత్వం ఉండాలి. అనారోగ్యపరుడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోలేడు. అనారోగ్యం ఉంటే శారీరకంగా, మానసిక బలహీనత ఉన్న వ్యక్తి కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు. కనుక మానసిక దార్ఢ్యత, శారీరక దార్ఢ్యత, దాన్నే బలం అంటారు. ఫిట్నెస్ అంటారు. ఎక్కడ పెట్టిన ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయి చూశారు కదా, ఆ ఫిట్నెస్లని ఎందుకంటే వాళ్ళు ఊరికి ఆరోగ్యం కోసమే చూసుకుంటారు. కానీ ఫిట్నెస్ అనే దేని కొరకు అంటే ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఆ ఫిట్నెస్ ఉపయోగపడాలి అంతేకాని ఫిట్నెస్ ఫిట్నెస్ కోసం కాదు. దాన్ని అందుకు ఉపయోగించుకోవాలి. ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక చింతనకి ఉపయోగించుకోవాలి. తొమ్మిదవది, ఇప్పుడు ఇంతవరకు మన శరీరంలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అంటారు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి విశేషణాలు. విశేషాలన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి మన దగ్గర. బలం ఏమిటి, చిత్తం ఏమిటి, సంకల్పం ఏమిటి, మనస్సు ఏమిటి, ఇవన్నీ కూడా మనలో ఉన్నవే. కానీ ఇప్పుడు తొమ్మిది నుంచి బాహ్యానికి వెళుతున్నారు, బయటవి. అన్నం, బలం రావాలంటే అన్నం తినాలి కదా, ఆహారం కావాలి. ఆహారం తీసుకున్నప్పుడే మనకు బలం వస్తుంది. కనుక అన్నం బ్రహ్మ ఇది ఉపాసీత. ఇక్కడ అన్నం అంటే పృథివీ అని అర్థం. పృథివీ నుంచి, భూమి నుంచే కదా అన్నం వస్తున్నది. కనుక అన్నం అంటే పృథివీ, అంటే పంచభూతాలలో మొదటిది. మొదటిదంటే పృథివీ నుంచి మొదలు పెడుతున్నారు ఆయన, ఆకాశం నుంచి కాకుండా భూమి నుంచి చెప్పుకొస్తున్నారు. పదవ ఉపాసన జల ఉపాసన. జల బ్రహ్మ ఇది ఉపాసన. పృథివీ కారణం జలం, పృథివీ కారణం జలం. కనుక ఆ జలమే బ్రహ్మని ఉపాసన చెయ్యాలి. ఇది పదవ ఉపాసన. పదకొండు ఆ జలానికి కారణమైనటువంటి అగ్ని, అగ్నే బ్రహ్మని ఉపాసన చెయ్యాలి. అగ్ని బ్రహ్మని ఉపాసన చెయ్యి అన్నారు. ఇవన్నీ కార్యకారణాలు అన్నమాట. ఇలా చెప్పుకుంటూ వస్తూ తర్వాత గాలి, వాయువు గురించి చెప్పలేదు. చెప్పకుండా నేరుగా ఆకాశం బ్రహ్మ ఉపాసన అన్నారు. మనం సప్లై చేసుకోవాలి గాలి, వాయువుని. పన్నెండవ ఉపాసన ఆకాశ బ్రహ్మ ఇది ఉపాసన. పదమూడు స్మర, స్మర బ్రహ్మ ఇది ఉపాసన. స్మర అంటే జ్ఞాపకం. పదమూడవది స్మర అంటే జ్ఞాపకం. పదమూడవ ఉపాసన జ్ఞాపకము లేకపోతే ఏమి చేయలేం కదా. మనిషికి జ్ఞాపక శక్తి ఎంత అవసరమో తెలుసా? కొంత వయసు వరకు అవసరం, తర్వాత ఉన్నా లేకపోయినా కూడా పర్వాలే. కొంత వయసు వరకు మనిషికి జ్ఞాపకం చాలా అవసరం. స్మర అన్నారు దాన్ని. తర్వాత పద్నాలుగవ ఉపాసన ఆశ, కోరిక. ఆశ అనేది చాలా వ్యాపించి ఉంటుంది. ఏది ఎక్కువగా వ్యాపిస్తుందో అది సుపీరియర్ అన్నమాట. సటిల్, సటిల్ ఆశ, కోరిక. చివరిగా ఇది పద్నాలుగు ఆశ అనేటువంటిది. ఆశ లేని జీవి ఉన్నదా ప్రపంచంలో? అందరికీ ఆశ ఉంటుంది. చివరిగా చెప్పింది ఏంటంటే ప్రాణ ఉపాసన, ప్రాణ బ్రహ్మ ఇది ఉపాసన. ఇది సూక్ష్మమైనటువంటిది అన్నమాట, చాలా గొప్ప ఉపాసన. ఇది శ్రేష్టమైనటువంటిది. గొప్పది అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. ఈ ప్రాణం ఎందుకు గొప్పది సూక్ష్మం అంటే, ఈ ప్రాణం ఏం చేస్తుందట, ఈ శరీరానికి ఆత్మకి కనెక్షన్ ఇస్తుందిట. ఈ ప్రాణం అనేది అంతఃకరణం కదా, అంతఃకరణం ఉండి అంతటా ఉన్నటువంటి చైతన్యం ఆత్మతత్వానికి ఈ జడ శరీరానికి కనెక్షన్ ఇస్తుంది. కోచ్కిను ఇంజిన్ కి మధ్యలో ఒక లింక్ ఉంటుంది, అది కనుక లేకపోతే రెండు రెండు విడివిడిగా ఉండిపోతాయి. ఈ కోచ్ని ఇట్లా లాగడానికి ఇంజిన్ లాగాలి అంటే ఈ లింక్ ఉండాలి. చూసారా ఎప్పుడన్నా రైల్వే స్టేషన్లో వేస్తుంటాడు అనమాట పెద్ద గొలుసు, దానికి దీనికి కనెక్షన్ వేస్తాడు. అది ఎవరంటే ఇక్కడ ప్రాణం మనకి. ఈ ప్రాణం కూడా అదే చేస్తుందట. ఏం చేస్తుందట ప్రాణం అంటే, అక్కడ చిదాభాసం అనేది ఏర్పడేటట్టుగా చేసి, చిదాభాసం అంటే ప్రతిబింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యము ఈ మనసులో ఏర్పడేటట్టు చేసేది ప్రాణమే. అది ఏర్పడగానే ఏమవుతుందిట, ఈ శరీరానికి చైతన్యం వచ్చేస్తుంది, చైతన్యం వస్తుంది. అందుకని ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణం బ్రహ్మ ఇది ఉపాసన అని చేయమన్నారు. దానివలన ప్రాణానికి చాలా విశిష్టత ఉన్నది. ప్రాణం బ్రహ్మ ఇది ఉపాసన అంటే సమిష్టి ప్రాణ, సమష్టి అంటే అంతటా ఉన్నటువంటి ప్రాణము, సూక్ష్మ ప్రపంచం. ఆయనకే హిరణ్య గర్భుడు అని పేరు, హిరణ్య గర్భుణ్ణి ఉపాసించమని. బ్రహ్మదేవుడే హిరణ్య గర్భుడు, ఆయనే సమష్టి ప్రాణం, ఆయనే సమష్టి సూక్ష్మ ప్రపంచం. ఏ ఉపాసన తెలుసుకుంటే ప్రాణ ఉపాసన, అతను అతివాది అవుతాడు. అతివాది అంటే ప్రాణాన్ని గురించి గొప్పగా చెప్పేవాడు అవుతాడు అతను. అతివాది అంటే ఏం చెప్పుకున్నాం, ఆ ప్రాణాన్ని గురించి చాలా ఉన్నతంగా చెప్తాడు అతివాది. అప్పుడు ఆహా, నేను ప్రాణాన్ని గురించి మాట్లాడతాను, చాలా గొప్ప విషయం కదా అని చెప్పి నారదుడు అయిపోయింది విద్య అనుకుంటున్నాడు. అప్పుడు సనత్ కుమారుల వారు లేచి వెళ్ళిపోతాడో అని చెప్పి, ఈ అతివాది సత్య అతివాది కాదు అన్నాడు. ప్రాణ అతివాది సత్య అతివాది కాదు, మరి సత్యతివాది కావాలంటే ఏం చేయాలి అన్నారు. ఆత్మ సత్యం అని తెలుసుకొని అతివాది కావాలి, అతనే సత్య అతివాది అవుతాడు అని సనత్ కుమారుల వారు. నిజంగా అతివాది అంటే సత్య అతివాదియే, సత్తు గురించి చెప్పే అతనే అతివాది. ప్రాణాన్ని గురించి మాట్లాడే అతివాది అంత గొప్ప అతివాది కాదు. అప్పుడు నారదుడు అన్నాడు, నేను సత్య అతివాదిని అవుతాను, నాకు ఆ సత్తుని గురించి చెప్పండి, సత్యాన్ని గురించి చెప్పండి అంటే కూర్చో చెప్తాను అన్నాడు. అసలు విద్య ఇక్కడి నుంచి మొదలవుతుంది. అప్పుడు నారదుల వారు అడిగారు, నిజమైన అతివాది కావాలి అంటే సగుణ బ్రహ్మ అతివాది నిజమైన అతివాది కాదు, నిర్గుణ బ్రహ్మను గురించి మాట్లాడేవాడే నిజమైన అతివాది అన్నారు. ఇంతవరకు 15 ఖండాలు అయిపోయినాయి. 16వ ఖండం నుంచి సనత్ కుమారులు సత్యవాదిని గురించి చెప్తున్నారు. అతను ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు సత్యవాది అయిన వ్యక్తి అని చెప్తున్నారు. 17 నుంచి 22 వరకు ఈ ఖండాలన్నీ సాధనలు చెప్తున్నారు. అతివాది కావాలంటే ఏ ఏ సాధనలు చెయ్యాలి, అతివాది కావాలంటే ఏమేమి సాధనాలు చెయ్యాలట. సత్య అతివాది కావాలంటే ఇప్పుడు ఆయన పైనుంచి క్రిందికి చెప్పుకుంటూ వస్తున్నారు. 17 నుంచి 22 వరకు డౌన్ వర్డ్స్గా మనం ఏం చేయాలంటే 5-6 సాధనాలు చెప్తున్నారు. 5-6 సాధనాలు చెప్తూ 1, 2, 3, 4, 5 సాధనాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే పైనుంచి క్రిందికి వస్తున్నారు ఆయన. పైనుంచి అంటే ఏమిటి, ఉన్నతమైన సాధన నుంచి చిన్న సాధనానికి వస్తున్నారు. అంటే సనత్ కుమార్ల వారు ఉన్నత అధికారిని గురించి మాట్లాడుతూ మధ్యమ అధికారి అట్లాంటి వాళ్ళకి సాధన చెప్పుకుంటూ వస్తున్నారు. మెట్లు, పై మెట్టు మీదకి వెళ్ళటం ఒకేసారి కష్టం కదా, ఆయన మాత్రం పై మెట్టు నుంచి దిగి వస్తున్నారు కిందికి. అందుకే మనం ఏం చేయాలంటే క్రింద మెట్టు నుంచి తెలుసుకోవాలి. 1, 2, 3, 4, 5 మొదటి మెట్టు సాధన, 2వ మెట్టు సాధన, 3వ మెట్టు సాధన, 4వ మెట్టు, 5వ మెట్టు అట్లా తెలుసుకుంటే మనకు కొంచెం శక్తి వస్తుంది. అలా తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మొదటి మెట్టు ఈ సత్యవాది కావాలి అంటే మొదటి మెట్టు ఏమిటిట చెప్తున్నారు, మోక్షమే నిజమైన సుఖాన్ని ఇస్తుంది అని పరోక్ష జ్ఞానం కావాలట మనిషికి. మోక్షమే నిజమైన సుఖాన్ని ఇస్తుంది అని పరోక్ష జ్ఞానం ఎక్కడన్నా విని ఉండాలి. అందుకే మన భారతదేశంలో చాలా మంది మోక్షాన్ని పొందాలి మోక్షాన్ని పొందాలని కోరుకుంటుంటారు. చూసారా, చాలా సహజం మన దేశంలో మోక్షాన్ని పొందాలి. మిగతా దేశాలలో ఇవన్నీ ఉండవు. మోక్షం ఏమిటి అంటారు వాళ్ళు. ఈ మోక్షం అనే పదం మన దేశంలోనే మన వాళ్ళే మాట్లాడుతుంటారు. ఈ జన్మలో నేను మోక్షాన్ని పొందాలి, అది మొదటి మెట్టు. అది ఉన్నది అంటే నువ్వు మెట్లు ఎక్కుతున్నావు అని అర్థం. ఇప్పుడు అది మీకు ఉంటే యు ఆర్ ఫిట్ ఫర్ నెక్స్ట్ చాప్టర్ అని అని చెప్పుకోవాలి మనం. సరే, మోక్ష సుఖం పరోక్ష జ్ఞానం. మోక్ష సుఖం మోక్షం ద్వారా పొందేదే నిజమైన సుఖం అనేటటువంటి పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే ఏమిటి, ఎక్కడో విని ఉండాలి. ఆ మోక్షం ఏమిటో తెలియదు, దాని సుఖం ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ విన్నాడు ఎక్కడో. మన వాళ్ళు ఏమి తెలిసి మోక్షాన్ని పొందాలని కోరుతున్నారు చెప్పండి మీరే. ఎక్కడో విన్నారు, నాకు ఈ జన్మలో మోక్షం వస్తుందండి. అసలు మోక్షం అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి, కానీ అడుగుతారు నాకు ఈ జన్మలో మోక్షం వస్తుందండి. కనుక వాళ్ళందరికీ మోక్షం, ఇంకా మిగతా మాటలన్నీ చెప్పరు, సుఖము పరోక్ష జ్ఞానం వాళ్ళకి తెలియక్కర్లేదు. కానీ ఆ కోరిక ఉన్న చూసారా, అది మొదటి మెట్టు. ఆ మెట్టు ఎక్కారా లేదా మీరు చూసుకోండి. ఇప్పుడు స్వామిని క్లాస్కి వచ్చిన తర్వాత ఎక్కామండి అంటే ఓకే, అది కూడా పర్వాలే. ఇప్పుడైనా ఎక్కారా లేదా? మోక్షమే సుఖాన్ని ఇస్తుంది అనే పరోక్ష జ్ఞానంతో మెట్టు ఎక్కారా లేదా అంటది. అవునండి ఎక్కామండి అన్నారు. ధర్మ అర్థ కామ ఇవన్నీ కూడా మోక్ష సుఖాన్ని ఇవ్వలేవు. ధర్మ అర్థ కామాలు మోక్ష సుఖాన్ని ఇవ్వలేవు. ధర్మ అర్థ కామాలు మోక్ష సుఖాన్ని ఇవ్వలేవు అన్నారు. ధర్మ అర్థ కామ తర్వాత నాలుగవది ఏమిటి, మోక్షం అన్నారు. ధర్మ అర్థ కామాలు మోక్షాన్ని ఇవ్వవు, మోక్ష సుఖాన్ని ఇవ్వవు, మోక్షమే సుఖాన్ని ఇస్తుంది అని అర్థం అని తెలుసుకోవాలి. కానీ జనం అంతా కూడా ధర్మార్థ కామాల్లోనే తిరుగుతూ ఉంటారే కదా. కనుక మోక్షం కోసం వచ్చేవాళ్ళు, క్లాసుకు వచ్చేవాళ్ళు ఎంతమంది, క్లాసుకు వస్తూ కూడా ఇదంతా సెకండరీగా చదివేవాళ్ళు ఎంతమంది. మాకు టాప్ ప్రయారిటీ అండి ధర్మం అర్థ కామ. వాళ్ళకి ఏమవుతుందంటే పోస్ట్ పోన్ అవుతుంది. తర్వాత గీతలో చూస్తాం వాళ్ళందరినీ. తర్వాత రెండవ మెట్టు ఏంటంటే, ఈ యొక్క ఇందులో ఈ సుఖంలో ప్రపంచంలో పొందే సుఖాలలో దోషం ఉంది అని తెలుసుకోవాలి. దోషం ఉంది అని తెలుసుకోవాలి మనిషి. ఈ మిగతా సుఖాలలో ధర్మ అర్థ కామాలలో అతృప్తికరత్వం బంధకత్వం, ధర్మ అర్థ కామాలలో బంధకత్వం అతృప్తికరత్వం ఇవన్నీ ఉన్నాయి అన్నారు. ధర్మార్థ కామాలు దుఃఖమిశ్రితం ఉంది, బంధకత్వం ఉంది, అతృప్తికరత్వం, ఈ మూడు దోషాలు ఉన్నాయని తెలుసుకోవాలి. అప్పుడే ఈ మెట్టు మీద నిలబడగలుగుతాడు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని సంపాదించినా, ఎంతటి సుఖాలను అనుభవిస్తున్నా కూడా మనిషికి వాటిలో దుఃఖం ఉంటుంది. ఎప్పటికీ కూడా తృప్తి రాదు, వాటికి బానిసైపోతాడు వ్యక్తి అని తెలుసుకోవాలి. కనుక అటువంటి దోష దర్శనం ఉన్నప్పుడే రెండవ మెట్టుకు ఎక్కగలుగుతాడు అతను అని ఆ బ్రహ్మను తెలుసుకోవడానికి ఇది మొదటి మెట్టు అన్నమాట. రెండవ మెట్టు ఎక్కడానికి ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు రెండవ మెట్టు ఏమిటి అంటే నివృత్తి అంటారు. ఈ యొక్క మోక్ష సుఖమే సుఖం, మిగతాది సుఖం కాదని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి అతను? నివృత్తిని పొందాలి. అంటే ఈ ప్రాపంచిక విషయాల నుంచి వైదొలగాలి మనిషి. శాస్త్రానికి సమయాన్ని ఇవ్వాలి, మనస్సుని సమయాన్ని సమయాన్ని మనస్సుని శాస్త్రంపై కేంద్రీకరించాలి. కానీ అట్లా చేసేవాళ్ళు చాలా అరుదు. శాస్త్రానికి వచ్చిన తర్వాత కూడా మెట్టు ఎక్కారు మొదటి మెట్టు, రెండో మెట్టుకు ఎక్కడానికి నివృత్తి ఇంకా రాలే, ఇంకా ప్రవృత్తిలోనే ఉంటారు. ప్రవృత్తులు అంటే అది చేద్దాం ఇది చేద్దాం ఇంకా సంపాదిద్దాం ఇంకా సంపాదిద్దాం, ఒక పక్క ఆయుష్ అయిపోతూ ఉంటే ఇంకా ఏమిటి సంపాదిస్తావు, ఎంత కూడబెడతావు ఏం తీసుకువెళతావు నీతో పాటు. కానీ మనిషికి ఆ భయం ఉంటుంది, ఇంకా కావాలి కదండి, ఎప్పుడు ఏమవసరం వస్తుందో, డాక్టర్లకి ఇంత ఇంత ఫీజులు అని చెప్పి సంపాదించుకొని పెట్టుకుంటాడు ముందే. డాక్టర్ దగ్గరికి వెళితే ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ముందుగానే సంపాదించుకుంటాడు, అంటే వ్యాధి కోసం ముందుగానే సంపాదించి పెట్టుకుంటున్నాడు మనిషి. ఆ సంపాదించుకోవడంలోనే వ్యాధి వస్తున్నది మనిషికి చూడండి, ఇంతకంటే తెలివి తక్కువతనం ఏమన్నా కదా చెప్పండి. అన్ని లెక్క వేసుకుంటాడు ఇప్పుడే, ఒకవేళ రేపు డయాలసిస్ చేయాల్సి వస్తే ఎంత అవుతుందో కనుక ఇంత సంపాదించే బ్యాంకులు. ఒకవేళ నీ జాయింట్ రీప్లేస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో సంపాదించే ముందు బ్యాంకులవి. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం అంటే దానికి ఎంత అవుతుందో బ్యాంకులవి. ఇట్లా లెక్క వేసుకుంటూ బ్యాంకులు వేసుకుంటే మనిషికి ఇంకెప్పుడురా నీకు సమయం ఎక్కడుంది అంటారు. ప్రవృత్తిలోనే ఉంటాడు మనిషి. ధనం 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 అన ధనాధన ధనజన యోజన అన్నారు చూసారా, ధనజన యోజన కొంతకాలం అంతేకాని ఇంకా తర్వాత 50 దాటిన తర్వాత పోనీ 58 అక్కడికైనా ఆపుతాడా అంటే అప్పుడు ఇంకా చేస్తూనే ఉంటాడు ఏమిటో. అప్పుడు కృష్ణారామ అనుకుంటూ కనీసం గుడికి వెళ్ళడము, పారాయణము, ఒక ఉపన్యాసం వినడము అవన్నీ చేయొచ్చు కదా, మనస్సంతా దాంట్లో నిలపచ్చు కదా అంటే ఏమిటో వ్యవహారాలు, ఎన్నెన్నో వ్యవహారాలు. ఇంకా పాత వాసనలన్నీ పోవు అంత తొందరగా మనిషికి, కాలం గడుపుతూ ఉంటాడు. అందుకని రెండో మెట్టు చాలా ముఖ్యం, నివృత్తి అనేది ముఖ్యం. తగ్గించుకోవాలి మనుషులు, మాటలు, వ్యవహారాలు తగ్గించుకోవాలి, సంబంధాలు, బాంధవ్యాలు, వ్యవహారాలన్నీ తగ్గించుకోవాలి టోటల్. అలా చేసుకోకపోతే మనిషికి సమయం దొరకదు, మనస్సు కూడా ఏకాగ్రతను పొందలేదు. క్లాసులు కూర్చుంటేమే కానీ మనసు ఎక్కడో ఉంటుంది. అందుకని కొంతకాలం పడుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా శాస్త్రంలోకి మనస్సు నిలబడాలి అంటే కొంతకాలం వచ్చిన తర్వాత కానీ అది నిలబడదు చూడండి, అంత తేలిగ్గా నిలబడదు శాస్త్రంలో. నివృత్తి అన్నారు రెండవది. కనుక రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏమిటి, నివృత్తి వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నారు. నివృత్తి అంటే ఇక్కడ మనం శాస్త్ర పఠనం అని అర్థం, మనస్సుని శాస్త్ర పఠనానికి ఇవ్వాలి, శాస్త్ర విచారము అని అర్థం. మనస్సుని సమయాన్ని శాస్త్ర విచారానికి ఇవ్వడమే నివృత్తి. అర్థమైందా, అక్కడి నుంచి వైదొలిగిన తర్వాత వచ్చి ఏం చేస్తావు, చాలా సమయం ఉంది, మనస్సు ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉంది, ఏం చేస్తావు అంటే శాస్త్రం చదువుతున్నానండి, సమయాన్ని అంతా దానికి ఇచ్చాను, ఇప్పుడు మనస్సు అంతా దాని మీదనే ఉంది. గుడ్, ఎక్కడ చదువుతున్నావు, గురువుగారి దగ్గర. మూడవ మెట్టు గురు సేవ అన్నారు. గురువుగారి దగ్గర ఎంతో కాలం ఉండి గురువుగారితో పాటు అంటే వారు చెప్పినవన్నీ వింటూ వారికి సేవ చేస్తూ ఏ విధంగా సేవ చేయగలిగితే ఆ విధంగా, అప్పుడు మనల్ని గురువు గమనిస్తూ ఉంటారు మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అయినాం, ఇంకా ఎంత ప్రోగ్రెస్ కావాలి, మనకేమన్నా సందేహాలుంటే గురువుగారు తీరుస్తూ ఉంటారు. అందుకని గురువు సాన్నిధ్యం చాలా ముఖ్యం. గురువుతో మాట్లాడటం, గురువు దగ్గర మన ప్రశ్నలు అడగడం, ఇట్లాంటివన్నీ చాలా అవసరం. నిజమైన సేవ ఏమిటంటే గురువుకి శాస్త్రం చదవడమే నిజమైన సేవ. గురు శుశ్రూష అంటే శ్రవణమే గురు శుశ్రూష, మిగతా శుశ్రూషలన్నీ కూడా అవసరమే. గురువు గారికి సేవ అంటే మొదటిది ఏమిటి, వినడం. రెండవది ఏమిటి, వారికి అవసరమైనటువంటి కొన్ని అవసరాలు మినిమం, వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి, వాళ్ళకి ఎంతసేపు 24 గంటలు శాస్త్రమే, దానికోసం వాళ్ళకి కావాల్సినవి ఏముంటాయి, ఆహారం, వాళ్ళకి కావాల్సిన కొంచెం మినిమం ఉంటుంది కదా, ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, అవి మూటి కోసం ప్రతి మనిషికి కావాలి, అవి కొంత మనం సహాయం చేయడం, వారికి కావలసినటువంటివన్నీ మనం సమకూర్చడం, వారి దగ్గర ఉన్నట్టు జ్ఞానాన్ని మనం పొందాలి. మెయిన్గా శ్రవణం చేస్తూ చేయాలి అవన్నీ. అది వదిలిపెట్టేసి మిగతా అవన్నీ నేను సేవ చేస్తున్నాను గురువు కంటే ఏం లాభం లేదు. గురువుకు సేవ చేయాలి అంటే ముందు శ్రవణం చేయాలి, శ్రవణం చేస్తూ మిగతా సేవలు చేయాలి. ఇది మొదటిది అంటే మూడవది గురు సేవ అన్నారు. దీన్ని ఏమన్నారంటే నిష్ఠ అన్నారు సనత్ కుమారుల వారు. ఏం పేరు పెట్టారు దానికి, నిష్ఠ. గురు సేవని నిష్ఠ అనే పదం వాడారు. నివృత్తికి కృతి అనే పదం వాడారు. కృతి 20వ ఖండంలో చూడండి, ఇప్పుడు పైనుంచి కిందికి వస్తున్నాం. 21వ ఖండంలో కృతి గురించి చెప్పారు. ఇరవయో ఖండంలో నిష్ట గురించి చెప్పారు, గురుసేవ గురించి చెప్పారు. తర్వాత మూడవ సాధన, తర్వాత నాలుగవ సాధన ఏమిటి అంటే శ్రద్ధ. శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అంటే గురువు వాక్ వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ అన్నారు. గురువు వేదాంత వాక్యం మీద శ్రద్ధ ఉండాలి, ఈ రెండు ఉండాలి. గురువు లేకుండా వేదాంతం మాత్రం పనిచేయదు వేదాంత వాక్యం, వేదాంత వాక్యం గురువు లేకుండా పనిచేయదు, గురువు లేకుండా వేదాంత వాక్యం పనిచేయదు, వేదాంత వాక్యం లేకుండా గురువు బరువు, గురువు బరువు అవుతారు మనకి. గురువు అంటే ఇంకొక అర్థం ఉంది, బరువు అని అర్థం. ఆ సంబంధం కూడా కష్టతరం అవుతుంది. అందుకని మన శాస్త్రం చదువుతూ ఉండగానే గురువు దగ్గర మన సంబంధం, మన యొక్క గురు సేవ చేస్తూ ఉండగానే శాస్త్రంలోకి అధికంగా వెళ్ళాలి. చాలా మంది ఏమవుతారంటే మానవ మానసికంగా మనిషి, ప్రతి మనిషి ఏ సంబంధం, భార్య భర్త ఏమిటి, తల్లి తండ్రి పిల్లలు, ఇవన్నీ సంబంధాల్లో ఆ సంబంధంలో ఇరుక్కుపోతుంటారు మనుషులు. వాటిలోని పడిపోయి వాళ్ళ గమ్యాన్ని మర్చిపోతుంటారు. అది ఒక మానసిక బలహీనత ఉంటుంది మనుషులకి. అదేవిధంగా గురువు కూడా మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎన్నో రకరకాల జనాలు గురువు 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 అంటూ సాధన మర్చిపోతారు, వాళ్ళ యొక్క మార్గాన్ని మర్చిపోతారు. కనుక అలా మర్చిపోయిన వాళ్ళందరూ పడిపోతారు. కనుక గురువు కూడా మనకు ఆధారం, ఆలంబనం. శాస్త్రమే మనకు ప్రధానం. అయితే గురువు లేకుండా శాస్త్రానికి వెళ్ళలేము, కనుక గురువు ద్వారా శాస్త్రానికి వెళ్ళాలి. కానీ శాస్త్రం గురువు లేకుండా రాదు. కనుక గురువు లేని శాస్త్రం వృధా, శాస్త్రం లేని గురువు వృధా. కనుక ఏం చేయమంటారు ఇప్పుడు అన్నారు. అందుకని గురువు దగ్గర ఉన్న శాస్త్రాన్ని పట్టుకో, దానికోసం గురువుని పట్టుకోవాలి కదా. అందుకని ఆయన కాళ్ళు పట్టుకొని లాక్కూడదు కిందికి. వారి దగ్గర ఉన్న శాస్త్రం మొత్తాన్ని మనం అవపోసన పట్టాలి. పడితే అప్పుడు మనకు ఆ గురువు సంబంధం పరిపూర్ణమైనట్లు. లేకపోతే ఆ గురువు సంబంధం కూడా ఒక భారమే. అజ్ఞానంలో ఉంటూ ఏ సంబంధమైన ఈ సంబంధం లాంటిదే కదా. అమ్మతో కానీ నాన్నతో కానీ, తమ్ముడు అన్నయ్య చెల్లెలు భార్య భర్త పిల్లల సంబంధాలతో ఇదొక సంబంధం. మళ్ళీ ఇది భారమే కదా. ఆ భారాలన్నీ వద్దని చెప్పి ఇక్కడికి వస్తే ఈ భారం పెట్టుకుంటావేమిటి అంటే, ఎందుకు పెట్టుకుంటారంటే జనం శాస్త్రం వినడానికి శక్తి లేక శాస్త్రం వినరు. వారు చెప్తున్నా కూడా అర్థం చేసుకోరు. ఆ గురువు మీద మోహం మమకారం పెంచుకొని మళ్ళీ అనాత్మలోనే పడి తర్వాత జీవితం వృధా చేసుకుంటారు చాలా మంది. అందుకని ఆ గురువు మీద మనకు అతి ప్రేమ, అతి ఇవన్నీ పెరుగుతున్నప్పుడు శాస్త్రం కూడా ఈక్వల్గానే వెళ్ళాలి. కనీసం ఇంకా ఎక్కువగా వెళ్ళాలి. ఇది 50% ఉంటే అది 60%లో ఉండాలి. గురువు మీద 70% భక్తి ఉంటే 80% శాస్త్రం మీద ఉండాలి. కానీ జనానికి ఎక్కడ ఉంటుందో తెలుసా, శాస్త్రం మీద 10% ఉంటుంది, గురువు మీద 50%, శాస్త్రం మీద 20% ఉంటే గురువు మీద 80%. అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడతారు తర్వాత. ఇది ఈ వివేకం ఉండాలి మనిషికి. అందుకని గురువు దగ్గర ఉన్న శాస్త్రాన్ని పట్టుకోకుండా గురువుని మాత్రం పట్టుకుంటే గురువుకి కష్టం, శిష్యుడికి కష్టం. అమ్మ పొట్టలో ఎదగాలి, ఎదిగి బయటికి రావాలి. అమ్మ గర్భంలో లేకపోతే ఎదగలేడు. నేను అమ్మ గర్భంలోనే ఉంటాను అంటే కష్టం, లేదు అమ్మ గర్భమే వద్దు అన్నా కూడా కష్టమే, ఎదగలేడు కదా శిశువు. చూడండి ఎంత ముఖ్యమో ఈ విషయాలన్నీ చాలా చాలా సునిశ్చితమైనటువంటివి. పడడం ఎంతోసేపు పడ్డదు, లేచి నిల్చోవడం కష్టం. క్రింద పడడం ఎంతోసేపు పడ్డదు, మెట్లు ఎక్కడం కష్టం. పడడం ఎంతసేపు పడుతుంది, చాలా అన్నీ తెలుసు మనకు, కానీ జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఓకే, ఇదంతా గమనించకపోతే కాలం వృధా అయిపోతుంది. అందుకని చెప్తున్నాను శ్రద్ధ. గురు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ అని తత్వబోధలు చూసాం. తర్వాత ఆరవ మెట్టు ఏమిటి అంటే మతిహి అన్నారు. ఇప్పుడు ఈ శ్రద్ధ అనేటువంటిది 19వ ఖండంలో చెప్పబడింది, 18వ ఖండంలో మతిహి అని చెప్పబడింది. మతి అంటే శ్రవణం, విచారం. శాస్త్రానికి వచ్చిన తర్వాత బాగా శ్రవణం చేయాలి, చక్కగా వినాలి, రాసుకోవాలి, మళ్ళీ 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 మననం చేయాలి. దాన్ని కాలం వృధా చేసుకోకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే చింతనలో ఉండాలి. ఏదో వారానికి ఒకసారి వస్తాం, పుస్తకం ఎక్కడ ఉందో వెతికి అరమరలో మరి తీసుకొని వస్తాం, ఉంటే అది కనపడితే, లేకపోతే ఇంకో పుస్తకం కొనుక్కుంటాం. ఏముంది, అట్లా ఉండకూడదు. చాలా మంది అట్లా ఉంటారు, అలాగే చదువుతారు. ఏమిటో స్వామిని గారిని చూస్తే కాసేపు ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళొస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా మాకు అందవండి అని అంటే ఇంకా గురువుగారు సరే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్ అంటారు. ఓకే, మతి హీ అని చెప్పారు శ్రవణం. తర్వాత చివరి ఏడవ మెట్టు ఏమిటంటే జ్ఞానం. అప్పుడు సత్యవాది అవుతాడు, ఆత్మజ్ఞానం పొందుతాడు. గురువు గారి దగ్గర శ్రవణం చేస్తే అనేక కాలం 17 సంవత్సరాల నుంచి చెప్తున్నాను ఇక్కడ ఈ క్లాస్, తెలుగులో శాస్త్రం 17 సంవత్సరాల నుంచి. మీలో చాలా మంది 16-17 సంవత్సరాల నుంచి వస్తున్నారా లేదా? మొదటిసారి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉంది? కొంచెం కొంచెం జ్ఞానం వస్తున్నదా లేదా? ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతారు? మీరు జ్ఞానాన్ని గురించే మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు నిజమైన సత్యవాది అవుతారు అని చెప్పేశారు. ఇప్పుడు అయిపోయింది కదా సాధనాలన్నీ మెట్లు, 7 మెట్లు 7 మెట్లు. ఇక్కడ 23వ ఖండం నుంచి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం భూమ విద్య గురించి చెప్తున్నారు. ఆ యొక్క జ్ఞానం అంటే ఏమిటి? ఏ జ్ఞానం ఇది అంటే భూమ విద్య. భూమ విద్య అంటే ఏమిటి అని చెప్పి 23-24 ఖండాలు చెప్తున్నారు. నిర్దోషం సమం బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ ఆనందం, అది నిజమైన ఆనందం, సుఖం. యో వై భూమా తత్ సుఖం అల్పేన సుఖమస్తి అన్నారు. అల్పమైన విషయాల్లో సుఖం లేదు, బ్రహ్మ ఎందే సుఖం ఉన్నది. ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకో అన్నాడు. తొందరగా చెప్పండి ఎలా తెలుసుకోవాలన్నాడు. ఆ బ్రహ్మను ఎలా పొందాలి అని అంటే దానికి సనత్ కుమారుల వారు చెప్తున్నారు, ఆత్మానందం, నువ్వు అనుభవించే ఆనందం ఉంది చూసావా, ఒక్కొక్క వస్తువు ద్వారా అనుభవిస్తున్నావు, ఆ ఆనందమే బ్రహ్మానందం యొక్క ప్రతిబింబం అని తెలుసుకో అన్నారు. వస్తువులో ఆనందం లేదు, నీ యొక్క స్వరూప ఆనందమే, నీ ఆనందమే ఆత్మవైన నీవు, నీ ఆనంద స్వరూపమే అక్కడ ఆ వస్తువులో వ్యక్తమవుతున్నదని గ్రహించు, అది నిజమైన ఆనందం. ఈ వస్తువుల్లో ఉన్న ఆనందం తాత్కాలికం, వాటికి ఇది శుద్ధ ఆనందం, అది అశుద్ధ ఆనందం. ఎందుకండి అశుద్ధ ఆనందం అంటారన్నారు? ఎందుకంటే కొన్ని కారణాలున్నాయి దానికి. ఈ ఆనందం సుఖం, భూమా సుఖం సత్యం. మీ నిజమైన ముఖం సత్యమా, అద్దంలో చూసుకునే ముఖం సత్యమా? నిజమైన ముఖం సత్యం, ప్రతిబింబ ముఖం సత్యం కాదు. అదేవిధంగా ప్రతిబింబ ఆనందం సత్యం అవుతుందా? అది ప్రతిబింబిస్తున్నది అంటే ఆ వస్తువులో అది దానికి ఒరిజినల్ ఏదో ఉండుండాలి కదా. అది ఆత్మానందం, బింబానందం అన్నారు. అది నిత్యం. అద్దం వస్తే మీ ముఖం కనపడుతుంది, అద్దం పోతే మీ ముఖం కనపడదు. ప్రతిబింబం పోతుంది వస్తుంది, అనిత్యం. కానీ ఈ ముఖం సత్యం. అట్లాగే బింబానందం సత్యం, ప్రతిబింబానందం. రసగుల్లా తిన్నంతసేపు ఆనందంగా ఉంటుంది, రసగుల్ల అయిపోగానే స్వీట్ ఎక్కువ తినగానే పళ్ళు నొప్పి, షుగర్ పెరుగుతుంది, దుఃఖం వస్తుంది. అట్లా రకరకాల ప్రతిబింబానందాలన్నీ అంతే. కౌశల్యకి రాముడు పుట్టాడని ఒకటే ఆనందం. మళ్ళీ తర్వాత అడవికి వెళ్తుంటే ఈ ఇట్లాంటి మంచి కొడుకు పుట్టకపోయినా బాగుండేది అన్నది ఆవిడ. దుఃఖాన్ని ఇచ్చాడా లేదా ఆయన? అందడి రాముడే దుఃఖాన్ని పొందింది ఆవిడ. కనుక ప్రతిబింబ సుఖంలో ఎప్పుడు దుఃఖం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మారుతూ ఉంటుంది, అది పరిమితమైనటువంటిది, దానికి లిమిటేషన్ ఉంటుంది. సుఖం ఆత్మసుఖంలో పరిమితి ఉండదు, అది ఎప్పుడు ఒకే రకంగా నిత్యంగా ఉంటుంది. నిత్యంగా ఉండేది కావాలా, మారుతూ మారుతూ పోతూ వస్తూ ఉండేది కావాలా అంటే అందరు అజ్ఞానంతో దానికే ఓటేసుకుంటున్నారు. అక్కడే ఓటేస్తారు, ఇక్కడ ఓటేయరు, అక్కడ ఓటేస్తారు, ఇక్కడ ఓటేయరు. ఇది నిత్యం, అది అనిత్యం. ఓకే, ఇది అద్వైత స్వరూపం, అది ద్వైత స్వరూపం. అనిత్యానందం, ప్రతిబింబానందం ద్వైతం. అది రకరకాల వస్తువులతోనే నీకు సుఖం లభిస్తున్నది, కానీ ఇక్కడ అద్వైతం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, మారదు అన్నారు. ఇటువంటి భేదాలన్నీ ఉన్నాయి కనుక ఆ శుద్ధ ఆనందం ఎవరు అంటే నేనే. ఆ శుద్ధ ఆనందం నా నిజస్వరూపం. అది తెలుసుకోకుండా ఈ శరీరాన్ని పట్టుకొని నేను ఫలానా ఆయనకి భార్యని, ఫలానా ఆవిడకి భర్తని, ఫలానా అబ్బాయికి మా అబ్బాయి, ఆయన నేను తండ్రిని తల్లిని అని దాంట్లోనే మనస్సు ఆలోచన పొద్దున్నేస్తే రాత్రి దాకా. చిన్నప్పటి నుంచి అమ్మ 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 ఆలోచన, నాన్న నాన్న నాన్న, మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ అండి. తర్వాత ఏమైంది, నాకు భార్య అంటే చాలా ప్రేమ అండి. తర్వాత ఏమైంది, మా అబ్బాయి అంటే చాలా ప్రేమ అండి అన్నాడు. మళ్ళీ ఏమైంది తర్వాత, మా మనవడు అంటే చాలా ప్రేమ అండి, మా మనవరాలంటే ప్రేమ అండి. తర్వాత ఏమైంది, నేను ఈ ఇంటిని ఎట్లా వదిలిపెట్టేది, ఈ ఇల్లు అంటే నాకు చాలా ప్రేమ అండి. నేను శ్వాస వదిలేది ఇక్కడే ఈ ఇంట్లోనే. ఈ ముసలి వాళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళ ఇంటిని మారరు. నువ్వు తర్వాత కట్టుకో ఇల్లు కావాలంటే, కానీ నేను మాత్రం ఇల్లు ఖాళీ చేయను. ఇల్లు 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 అంటాడు. మమకారం మారుతూ వచ్చిందా లేదా? ఏ ఆనందం ఉందన్నావు, ఆనందం మారుతూ వచ్చిందా లేదా? మనిషికి జ్ఞానం ఎప్పుడు వచ్చేది? కనుక ఇప్పుడు ఈ భూమ ప్రశ్న ఒక వస్తుంది. ఇప్పుడు 24వ ఖండంలో ఏం చెప్పారు, ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్య శృణోతి నాణ్యత్ విజానాది స భూమ. ఎప్పుడైతే అంతటా ఆత్మనే తెలుసుస్తావో, ఆత్మని గురించే వింటున్నాను, ఆత్మ గురించి అంత ఆత్మ ఆత్మ ఆత్మ, వేరే వేరే ఇంకేమీ లేదు రెండవది అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అతనే మోక్షాన్ని పొందుతాడు. నా అన్యత్ శృణోతి నా అన్యత్ విజ్ఞానాది సభూమ. ఎక్కడైతే వేరు వేరుగా వింటుంటాడో, ఇది వేరు అది వేరు, ఇది చూసేది వేరు అది వేరు ఇది వేరు అంటుంటాడు, అది భూమ కాదు, అది ద్వైతం, అది ద్వైతం. ఇంతటితో ఈ అద్వైతం, ఈ భూమ అనేటువంటిది ఏం చెప్పారు, ఆనందం అమృతం అని చెప్పారు. అద్వైతం అమృతం ఆనందం చెప్పాను కదా, అద్వైతం అమృతం ఆనంద స్వరూపం. అది ఎవరు, నువ్వే. కానీ నువ్వు భ్రమలో పడ్డావు, ఈ శరీరం నేననుకుంటూ, వ్యాధి జర మరణాలతో కూడిన ఈ శరీరాన్ని నువ్వు అనుకుంటూ భ్రమలో పడ్డావు, భ్రాంతిలో పడిపోయినావు, దుఃఖిస్తున్నావు అనవసరంగా అంటున్నారు. ఏ నారద, నువ్వు తెలుసుకోవలసిన విషయం ఇదే అన్నారు. తర్వాత 25వ ఖండంలో కూడా చాలా ముఖ్యమైన ఖండం, ఈ భూమ అద్వైతం అయితే అంతా ఒక్కటే భూమ ఆత్మస్వరూపం అయితే, మాకు ఇవన్నీ ద్వైతం కనపడుతున్నాయి కదండి, రకరకాల విషయాలు కనపడుతున్నాయి, రకరకాల ద్వైత అనుభవం ఉన్నదే మాకు, అన్ని వేరే వేరేగా కనపడుతున్నాయి అంటే, బంగారం కొట్టులోకి వెళితే కూడా ఆభరణాలు వేరే వేరే కనపడతాయి. ఈ బంగారం కొట్టులోకి వెళ్ళారనుకోండి, తంగమాడిగైకి వెళితే ఏం కనపడతాయి, గాజులు గొలుసులు దిద్దులు వడ్డాణం నెక్లెస్ ఇవన్నీ కనపడతాయా లేదా? అవన్నీ వేరే వేరేగా చూస్తున్నావు. కానీ అవన్నీ వేరే వేరేగా చూస్తున్నా కూడా నువ్వు ఒక్కటి చూస్తున్నావు మారనటువంటిది అన్నింటిలో, అదేమిటి, ఆ బంగారం అలాగా చెప్పారండి, బంగారం అది మారదు, అన్నీ మారుతూ ఉంటాయి. గొలుసులు గాజు కాదు, గాజు గొలుసు కాదు, కాలి మెట్టెలు కాలికి పెట్టుకునే గొలుసులు అవి వేరు. ఎన్ని రకాలు ఉన్నాయో మీకు చెప్పాలి, అవి నేను అవి నేను చెప్పక్కర్లేదు. కార్యాలు అనేకం, కారణం ఒక్కటే, ఒక్క బంగారమే అద్వైతం. ఒక్క బంగారం అంటే ఏమిటి, ఉన్నది ఒకటే బంగారం, అది అద్వైతం, రెండవది లేదు. అన్నీ కూడా వాటి కార్యాలు, బంగారం యొక్క కార్యం అంటే వాటి ప్రోడక్ట్స్. కనుక మీ దృష్టి అంతా బంగారం మీద ఉంటుందా ఆభరణం మీద ఉంటుందా? బంగారం మీదనే ఉంటుంది. లేదు స్వామిని, నేను ఆభరణాన్ని ఇష్టపడతాను. సరే నేను బంగారం తీసుకుంటాను, నువ్వు ఆభరణం తీసుకో. నేను బంగారం తీసుకుంటాను, నువ్వు ఆభరణం తీసుకో. లేదు స్వామిని, బంగారం లేకుండా ఆభరణం ఎక్కడుంది, తెలిసింది కదా ఇప్పుడు. అదే, ఉన్నది ఒక్క బంగారమే, అనేక ఆభరణాలు. సరే ఈ ఉదాహరణ అంతా దేనికండి అంటే, ఉన్నది ఒక్క బ్రహ్మమే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ పరబ్రహ్మం ఒక్కటే అనేక రకాలుగా అనేక రూపాలుగా. ఏమన్నారు సనత్ కుమార్ల వారు, అధస్తాత్ పురస్తాత్ దక్షిణత ఉత్తరత, అంతటా ఆ బ్రహ్మమే అనేక రకాలుగా అనేక రూపాలుగా కనపడుతూ క్రీడతి రమతి. జ్ఞాని తానే ఆత్మస్వరూపంగా అన్ని రూపాలలో ఉన్నాను అని చెప్పి, అందుకే జ్ఞాని ఏది సుఖం వచ్చినా కూడా నిరాకరించాడు. వస్తే అది ఆత్మసుఖమే, అది ఆత్మసుఖమే అక్కడ వ్యక్తం అవుతున్నది. కనుక ప్రకృతి ఏమిటి, భోజనం ఏమిటి, వస్త్రం ఏమిటి, పూలేమిటి, పండ్లేమిటి, ఎన్నో రకరకాల ఆనందం వస్తూ ఉంటే అవన్నీ బ్రహ్మానందమే యొక్క రిఫ్లెక్షన్. అందుకని ద్వేషమే ఉండదు. కానీ జ్ఞానికి తెలుసు ఇవన్నీ కూడా విషయాల ద్వారా వస్తున్నాయి, కనుక వాటికి బానిస కాడు జ్ఞాని. చూసారా, అవి అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇది నా యొక్క ఆనందమే అక్కడ ప్రతిబింబిస్తున్నది, ఈ కారణం అద్వైతం ఆత్మ అనేక విధాలుగా వ్యక్తమవుతున్నది అని తెలుసుకొని వాటి కోసం బానిస కాకుండా ఉన్నప్పుడు లభించినప్పుడు ఆనందించడం, లేకపోతే లేదే లేదే అనడు. ఇప్పుడు మిర్రర్ లేదనుకోండి, నా ముఖం కనపడలేదే కనపడలేదని దిగులు పడతారా? ఉంటే చూసుకుంటాం, సడన్ గా ఒక అద్దాలు ఉన్నాయనుకోండి ఇట్లా చూసుకుంటాం, లేకపోతే వెళ్ళిపోతూ ఉంటాం. అవునా? అయ్యో ఇక్కడ అద్దం లేదే ఇక్కడ అద్దం లేదే అని దిగులు పడుతున్నారా? జ్ఞాని కూడా అంతే. విషయం వచ్చిందనుకోండి, ఈరోజు హాల్ ఉంది బాగుంది, లేదనుకోండి ఓకే వెళ్ళిపోతూ ఉంటాం. జరుగుతున్నప్పుడు జరుగుతుంటూ ఉంది, లేకపోతే వెళుతూ ఉంటాం. మళ్ళీ ఇంకో చోట ఆనందం వస్తుంది, మళ్ళీ ఎట్లనమాట. అది జ్ఞాని యొక్క సీక్రెట్. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు జ్ఞాని, దేనికోసం పాకులాడడం, ఏ సుఖం కోసం కూడా. వచ్చిన సుఖాన్ని నా ఆత్మసుఖమే ఇందులో ప్రతిబింబిస్తుంది అని తెలుసుకొని ఆనందంగా ఉంటాడనమాట. అది విషయం. ఈ విషయం అర్థమైతే ఈ బ్రహ్మ అహం సత్యం, నేనే ఈ సత్యాన్ని ఆనంద స్వరూపాన్ని అని తెలుసుకొని ఆ భూమ ఎవరో కాదు, ఆ అద్వైత ఆత్మ నా నిజస్వరూపం, ఇది వేషం, ఇది వేషం అని తెలుసుకొని అప్పుడు ఏం చేస్తాడంటే ఆ అహం సత్యం బ్రహ్మ అని తెలుసుకొని దాని గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడు సత్యవాది అవుతాడు, నిజమైన సత్యవాది అవుతాడు. నేను ఒక్క శరీరంలో నేను అన్ని శరీరాల్లో ఉన్నాను, ఐఎమ్ నాట్ స్మాల్ బట్ ఐఎమ్ ఆల్ అన్నారు ఇంగ్లీష్లో. ఐఎమ్ నాట్ స్మాల్ బట్ ఐఎమ్ ఆల్ అని తెలుసుకుంటాడు. అది విషయం. అలా తెలుసుకొని పూర్ణ స్వరూపాన్ని పొంది నేను చైతన్యమును సత్యమును ఆత్మని ఆనంద స్వరూపాన్ని ఆ ఆనందాన్ని నేనే అని గ్రహిస్తాడు. ఈ శరీరము అభిమానము మనస్సు అహంకారం ఇవంతా కూడా నా వేషం, టెంపరరీ వేషం, దీనికి నేను లోను కాకూడదు, ఇదంతా కూడా నా యొక్క లీల. ఇప్పుడు నేను ఎన్ని శరీరాల్లో ఉన్నాను? అన్ని శరీరాల్లోనూ ఉన్నాను ఆత్మగా. అదే భగవద్గీతలో చూడబోతున్నాం, మళ్ళీ వివరంగా చెప్తాను అక్కడ. కనుక ఇప్పుడు ఆ ఆత్మ ఎందే రమిస్తూ ఉంటాడు మనిషి. ఆత్మక్రీడ ఆత్మరతి, ఆత్మయంది అన్ని ఆత్మసుఖంలోనే ఉంటాడు ఎప్పుడు అని చెప్పిన తర్వాత జ్ఞాని ఒక గమనిక చెప్పారు చివరిలో, సనత్ కుమార్ల వారు. ఎవరైతే ఈ విద్యను తెలుసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు. అలా తెలుసుకోకపోతే వాళ్ళు వాళ్ళ శరీరానికి మనస్సుకి ఇంద్రియాలకి బానిసలైపోయి దుఃఖాన్ని అనుభవిస్తారు, దురదృష్టవంతులు అన్నారు. ఏదో కొద్ది అదృష్టవంతులు వచ్చి తెలుసుకుంటారు ఈ విషయాన్ని అని చెప్పారు 25వ ఖండంలో చివర్లు. తెలుసుకోకపోతే నష్టపోతారు. చివరిగా 26వ ఖండంలో సరే ఈ నామారూప స్మర ఇవన్నీ 15 ఉపాసనలు చెప్పారు కదా, ప్రాణం వరకు, నామ నుంచి ప్రాణం వరకు చెప్పినటువంటి అన్ని 15 తేలి చెప్పారు కదా, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అన్నారు. మరి ఇదంతా ద్వైతం కాదా అంటే అవన్నీ ఎక్కడ ఉంటాయి? గొలుసు ఎక్కడుంది? బంగారంలో ఉంది. దిద్దులు ఎక్కడున్నాయి? బంగారంలోనే ఉంది. అన్ని ఆభరణాలు ఎక్కడున్నాయి? బంగారంలోనే ఉన్నాయి. అదేవిధంగా నామ రూప ఇవన్నీ కూడా, పేర్లు ఇవన్నీ కూడా, ఎన్ని ఉపాసనలు అయితే చెప్పారు అవన్నీ బ్రహ్మంలోనే ఉన్నాయి. అర్థమైందా? అన్ని ఆత్మయందే ఉన్నాయి, నాయందే ఉన్నాయి అని తెలుసుకున్నవాడు ఉత్తమ అధికారి అని అర్థం. కానీ అందరూ తెలుసుకోలేరు కదా, మంది అధికారులు ఉంటారు కొంతమంది తెలుసుకోలేని వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్తారంటే కొన్ని నియమాలు పాటిస్తే వాళ్ళకు కూడా కొంతకాలం తర్వాత అర్థమవుతుంది అని చెప్పి ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అన్నారు. ఆహారాన్ని, మంచి సాత్వికమైన ఆహారాన్ని తినడం, శుద్ధమైన ఆహారాన్ని తినడం నేర్చుకోవాలి మనిషి. ఈ యొక్క మాంసాహారం ఇట్లాంటివన్నీ తినకూడదు, శాకాహారంలో ఇంకా శుద్ధమైనది తినాలి. అట్లా ఆహార శుద్ధౌ సత్వశుద్ధి మొదటి సాధన. సత్వశుద్ధౌ దృఢామతి, మంచి దృఢత్వం ఏర్పడుతుంది మనిషిలో, అప్పుడు స్థిరమైనటువంటి బుద్ధి వస్తుంది. తర్వాత ఇంద్రియ నిగ్రహం, మనిషికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి, దమ. ఇవన్నీ చేసుకుంటూ వస్తే మంద అధికారి మధ్యమ అధికారి అవుతాడు, తర్వాత ఉత్తమ అధికారి అవుతాడు. లేకపోతే మనకి జ్ఞానం ఎక్కడో ఉంటుంది, అబో హెడ్. అందుకని కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో అవే కదా చెప్పారు, ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అవన్నీ రావడం కోసమే భగవంతుడిని మనం ప్రార్థించేది. నాయన నాకు మంచి మనశ్శాంతినివ్వు, మనో నిగ్రహాన్నివ్వు, ఇంద్రియ నిగ్రహాలనివ్వు. ఇలా మనం సగుణ ఈశ్వరుణ్ణి ప్రార్థించి ప్రార్థించగా ప్రార్థించగా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఉత్తమాధికారులు అవుతాం. అప్పుడు భూమ విద్య బాగా అర్థమవుతుంది, మళ్ళీ విన్నదే బాగా అర్థమవుతుంది. అది విషయం. ఇంతటితో చివరికి ఏం చెప్పారు, ఈ యొక్క సనత్ కుమారుల వారు ఎవరో కాదు, సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. సనత్ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ఆత్మజ్ఞానాన్ని నారదుడికి బోధించాడు అని చెప్పి, ఈ భూమ విద్య చాలా విశిష్టమైనటువంటి విద్య, ఆనందం, బ్రహ్మస్వరూపం నువ్వే అని తెలియజేసే విద్య అని చెప్పి నారదుడిని ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేర్చారు, సంసారం నుంచి దాటించారు, ఆ ఒడ్డుకు చేర్చారనమాట. అప్పుడు నారదుడు కూడా జ్ఞాని అయినాడు. ఇప్పుడు మనందరం కూడా జ్ఞానులం, ఆత్మజ్ఞానం అవుతామని చెప్పి అనుకోండి, ఎట్లయినా పరే అవుతాం. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ప్రార్థించడమే కనుక, నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మాన్ని కావక్కర్లేదు. నేను ఇప్పుడు ఆ బ్రహ్మమే అయ్యున్నాను, కానీ అజ్ఞానం అది తొలగించుకుంటే నా నిజస్వరూపం తెలిసిపోతుంది నాకు. అది విషయం. దీంతో భూమ విద్య పూర్తి అయింది, సారాంశం కూడా పూర్తి అయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.